ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಕಾಲಭೈರವುನಿ ದಿವ್ಯ ವಿಶೇಷಾಲು మనం గరుడ పురాణ అంతర్గతంగా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా నిన్న అసిధాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు ఈ ముగ్గురు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు క్రోధ భైరవుడు గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా ఏదో ఒక సమయంలో క్రోధానికి లోనవుతాడు. క్రోధమంత ప్రమాదకరమైన వస్తువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు. క్రోధమ తపముంజరతును క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్ క్రోధమ సకలంబులకును బాధియగున్ క్రోధిగా తపస్సుకి దన్నే అంటాడు ఆదికవి నన్నయ్య. మహాభారతం ఆదిపర్వంలో శమీక మహర్షి తన కుమారుడితో ఈ మాటలు అంటాడు. కోపం వల్ల ఎంతో కష్టపడి సంపాదించిన తపస్సంతా పాడైపోతుంది. కొన్ని వేల సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసిన వాళ్ళు క్షణికోద్రేకానికి లోనై ఆ తపస్సును పాడు చేసుకుంటున్నారు. క్రోధం వల్ల విశ్వామిత్రుడు నశించాడు. క్రోధం వల్ల దుర్వాసుడు నానాయాతనలో పడ్డాడు. ఎంతోమంది మహానుభావులైన ఋషులు కేవలం క్రోధం వల్ల నశించిపోయారు. కొన్ని సాధనలు చేసి అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం అనబడే 8 సిద్ధులు సాధించిన మహానుభావులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఇప్పటికి కూడా అలాంటి సిద్ధులు ఉన్నారు. కాశీలోను, ఉజ్జయినిలోను, శ్రీశైలం అడవులలోను, హిమాలయాలలోను, అస్సాంలో ఉన్న గౌహతిలో ఉన్న కామాఖ్యాదేవి సన్నిధానంలోను అష్టసిద్ధులు సాధించిన యోగులు ఉన్నారు. వీళ్ళు పిచ్చివాళ్లలా కనపడతారు, గడ్డాలు పెంచుకుని ఉంటారు. వాళ్ళని గుర్తించడం అంత తేలిక కాదు. ముఖ్యంగా ప్రయాగ క్షేత్రంలో ఇలాంటి వాడు కనపడతారు. అలాంటి అష్టసిద్ధులు సంపాదించిన వాడు కూడా క్రోధావేశాలకి లోను కావటం వల్ల సిద్ధులు పోగొట్టుకుని ఎందుకు పనికిరాకుండా పోతారు. అంటే అణిమాదులైన గుణములు అష్టసిద్ధులు ఒక్కసారి కోపగించడం వల్ల తొలగిపోతాయి. మళ్ళీ ఇవి సాధించడానికి నానాయాతన పడాలి. అందుకే జ్ఞానులు అరే నాయన ఎందుకురా క్రోధము అన్నారు. క్రోధం వల్ల తపస్సు పోతోంది, అష్టసిద్ధులు నశిస్తున్నాయి. ఎంతెందుకు సర్వ వినాశనములకు మూల కారణం క్రోధం. మానవుడు మహాయాతన పడిపోయి సంపాదించినటువంటి శక్తులన్నీ క్రోధం వల్ల తొలగిపోతాయి. అందుకనే తపస్సులు జ్ఞానులు క్రోధం పొందరాదు. క్రోధం అన్ని రకాలుగా నాశనం అన్నమాట. మన పురాణాల్లో క్రోధ భైరవుడి గురించి ప్రత్యేకంగా చెబుతూ మానవులారా మీరు క్రోధం వల్ల ఏ విధమైన నాశనములు పొందుతారో ముందు తెలుసుకోండి. అలా నష్టాలు పొందిన వాళ్ళు ఆ నష్టాలలో నుంచి బయటపడడానికి క్రోధ భైరవుడిని ఉపాసించండి అన్నారు. ఒక ఆయన ఒక మహారాజును ఆశ్రయించాడు. ఆ రాజుగారు కాశీరాజు. ఆయన పేరు బ్రహ్మదత్తుడు. బ్రహ్మదత్తుడని పేరు కలిగిన కాశీరాజు చాలా గొప్పవాడు. ఆయన దగ్గరికి ఓ బ్రాహ్మణుడు తీరాడు. మహాప్రతిభావంతుడు, వేదాలు చదువుకున్నవాడు, ఉపనిషత్తులు చదువుకున్నవాడు, రాజనీతి ఎరిగినవాడు, అర్థశాస్త్రం చదువుకున్నవాడు, ఎన్నో శాస్త్రాలలో ఆరితేరినవాడు, ఈ శాస్త్రములను ఇతరులకు నేర్పగలిగినవాడు. ఈ ప్రజ్ఞావంతుడు బ్రహ్మదత్తుడి దగ్గర చేరి బ్రహ్మదత్తుడికి తన విద్యలన్నీ ప్రదర్శించడంతో బ్రహ్మదత్తుడు ఆయన మెచ్చుకుని మంత్రిగా పురోహితుడిగా నియమించుకున్నాడు. ఇతడు తన ప్రతిభతో రాజుగారికి యజ్ఞములు చేసి పెట్టాడు. రాజుగారికి ధర్మకార్యాలు నిర్వహించాడు. మహామేధావి కదా, అందువల్ల మంత్రిగా ఎవ్వరూ సాధించలేనటువంటి పనులు సాధించి పెట్టాడు. శత్రువులను జయించి పెట్టి రాజుగారి రాజ్యాన్ని పెంచాడు. కానీ ఇతనికి ఒక బలహీనత ఉండేది, క్షణికోత్రేకం. కోపం వచ్చినప్పుడు ఏం ఆడతాడో తెలియదు. అప్పుడు మాత్రం తన తాను అదుపులో పెట్టుకోలేకపోయేవాడు. ఓసారి ఏం జరిగింది, మహాసభ జరిగింది. రాజుగారు సభలో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఈ మంత్రి గారు, ఈ విప్రుడు, ఈ బ్రాహ్మణుడు
రాజుగారి పక్కనే మంత్రి గారిగా స్థానంలో కూర్చున్నాడు. ఎక్కడెక్కడ వాడు సభలోకి వచ్చారు. ఆ సమయంలో వాదోపవాదాలు జరిగాయి.
శత్రువులను జయించడం చాలా తేలిక అన్నాడు ఈ బ్రాహ్మణుడు. శత్రువులను జయించడం అంత తేలిక కాదు అన్నారు సభలో వారు. జయించవచ్చు జయించకూడదు, జయించవచ్చు జయించకూడదు అని వాడు అనుకుంటున్నాడుగా రాజుగారి భార్య అంది. శత్రువులు జయించడం అంత తేలిక కాదండి, జయించడం మొత్తం మీద జయించవచ్చు గాక, కానీ శత్రువులు అంత తేలికగా మనకి లొంగరు. లొంగినట్టు లొంగుతారు, మళ్ళీ కొత్త శత్రువులు పుడుతూనే ఉంటారు. ఒక శత్రువు తప్పితే ఇంకో శత్రువు వస్తాడు. మన శరీరంలో ఉన్న కామక్రోధ లోపమోహ మదమాత్సర్యములు అనేటటువంటి శత్రువులను జయించినంత వరకు ఎప్పుడు ఎక్కడో తడు శత్రువు పుడుతూనే ఉంటాడు అన్నది రాణిగారు కదా మాట్లాడుతున్నది. సాక్షాత్తు కాశీరాజు భార్య, బ్రహ్మదత్తుడి భార్య. ఏమండి శత్రువులు జయించడం అంత తేలిక కాదు అన్నప్పుడు కొంచెం వాక్కును అదుపులో పెట్టుకోవాలి. ఇతడు లేచి, ఆడదాన్ని నీకేం తెలుసమ్మా, శత్రువుని జయించడం చాలా తేలిక అని కోపంతో కన్నెర తీశాడు. ఒక్క క్షణకాలం రాజుగారు నిశ్చేష్టుడైపోయాడు, రాణిగారు నిశ్చేష్టారైపోయింది. ఆ తర్వాత చాలా పెద్ద కథ నడిచింది అనుకోండి. చివరికి రాజుగారు, రాణిని నీకేం తెలుసు అన్నావు, క్షమించమని కోరుకో, క్షమాభిక్ష కోరుకో అంటే క్షమాభిక్ష నిన్నే కదా, ఎవడిని కోరుకోనన్నాడు. అప్పుడు రాజుగారు, నువ్వు బ్రాహ్మణుడు కనుక నీకు నేను శిక్ష వేయటం లేదు. అదే ఈ మాట ఇంకోటి ఎవడన్నా మాట్లాడి ఉంటే తీవ్ర శిక్ష వేసేవాడిని, నీకు దేశ బహిష్కరణ విధిస్తున్నాను పొమ్మన్నాడు. దాంతో ఏమైపోయింది, పదవి పోయింది, దేశ బహిష్కరణ శిక్ష గురయ్యారు. నేను ఇంత కథ ఎందుకు చెప్పట్లేదంటే ఈ కథ ఒకటే ప్రత్యేకంగా కొన్ని పురాణాల్లో ఒక 10 రోజులకి సరిపడ కథ, ఇక్కడ సందర్భం కాబట్టి క్లుప్తంగా చెప్పాలంతే. దాంతో శిక్షకు గురి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. కట్టుగుడ్డలతో దేశ బహిష్కరణకు గురి భార్యలతో పిల్లలతో కలిసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 10 సంవత్సరముల పాటు నరకం అనుభవించాడు, తిండి లేక అల్లాడిపోయాడు. అదృష్టవశాత్తు రాజుగారికి ఇతనంటి అభిమానం గనక దేశ బహిష్కరణ విధించినా మళ్ళీ భార్యాసమేతంగా అతన్ని వెతికించి అడవిలో పట్టుకుని, ఎలా ఉన్నావు నాయనంటే, మహారాజా నోరు తూలేను మాట తూలేను, దానివల్ల మీరు మంచివారు కనుక నన్ను కేవలం దేశ బహిష్కరణ శిక్షకు గురి చేసి ఉరి శిక్ష వేయలేదు. బ్రాహ్మణో నహంతవ్య అని శాస్త్రములు చెబుతున్నాయి, ఎంత పాపం చేసినా బ్రాహ్మణ్ణి చంపకూడదనే శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను దేశ బహిష్కరణానికి గురి చేశారు తప్ప ఏమాట అనలేదు. మీరు ఈ 10 ఏళ్ళుగా అడవిలో తిండి లేక పెళ్ళాం పెట్టలతో అల్లాడిపోయాను, ఏదో నేను కుర్రవాణి కాబట్టి సరిపోయింది, ఇదే ఏ ముసలి వయసులోనో నేను దేశ బహిష్కరణకు గురి అయితే జీవితంలో వెనక్కి నన్ను అక్కడే చచ్చేవాడిని, ఇప్పటికే నా 25వ ఏట దేశ బహిష్కరణకు గురి 35 ఏళ్ళు వచ్చేదాకా నరకం అనుభవించాను, ఇంకెప్పుడు ఈ కోపాన్ని నేను పొందను అని రాజుగారితో పాటు తిరిగి నగరానికి వచ్చాడు. రాజుగారు ఆయన కూడా యువకులు కాబట్టి 10 ఏళ్ళు ఒకరికొకరు దూరమైన ఆయువు ఇంకా ఉంది కనుక కథను సుఖాంతం చేసుకున్నారు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఒక నీతి శాస్త్రం రాశాడు, దానికి తుందిల శాస్త్రం అని పేరు. ఆయన పేరు తుందిలుడు. తుందిలుడు అంటే పొట్టెక్కు ఉన్నవాడు అని అర్థం. తుందిలహ అనే శబ్దములకు పెద్ద పొట్ట ఉన్నవాడు అని అర్థం. ఈ పెద్ద పొట్ట వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ పొట్టలో కోపం చేరితే ఇంకా ఇబ్బంది ఉంటుంది అని తుందిల నీతి అని ఒక నీతి రాశాడనమాట. క్రోధి అంటే కోపం ఎక్కువగా ఉన్నవాడు అన్నమునకు దూరం అయిపోతాడు, జీతం లేక నశించిపోతాడు, భార్యకి పిల్లలకి దూరం అవుతాడు, చివరికి ముక్తి కూడా అతన్ని విడిచిపెడుతుంది. కాబట్టి జీవితంలో పైకి రావాలనుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో క్రోధం పొందరాదు, క్రోధం వచ్చినప్పుడు కొంచెం నిభాయించుకోవాలి. ఇప్పుడు నేను రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తూ రాజుగారి మీద కోపగించడం వల్ల, రాజుగారికి దూరం అవ్వడం వల్ల రాజుకి నష్టమా నాకు నష్టమా, ఆయనకంటే నాకు ఎక్కువ నష్టం కదా అని చాలా గొప్ప శాస్త్రం రాశాడు. ఆయన చాలా అద్భుతమైనటువంటి నీతి శాస్త్రం అందించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు కోపం వల్ల. ఎవరో ఎందుకండి, నా చిన్నప్పుడు నేను చాలా చిన్న వయసులో ఉద్యోగంలో గడిపాను. నేను ఉద్యోగం చేస్తూ చదువుకున్నవాడిని. ఓ పక్కన ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్మీడియట్ కాలేజీలోనే పాఠం చెప్పాను నేను, అది నా యోగం అంటే. గణపురం అనే ఊళ్ళో ఒక కాలేజీలో
చదువుకున్న కాలేజీలోనే చదువుకుంటున్న రోజుల్లోనే నా ప్రతిభను గుర్తించి ప్రిన్సిపల్ గారు ఉద్యోగం ఇచ్చేవారు. ఇలా చాలా చోట్ల ఉద్యోగం చేసేవాడిని. నాకు మాట పట్టింపు చిన్నప్పుడు ఎక్కువగా ఉండేది. చిన్నప్పుడు కదా, సాధకుడి కదా, అందుకని ఎవరన్నా తూలితే మాట మాత్రం సహించేవాడు కదా. అలా ఉద్యోగం టకేం రిజైన్ చేసి పారేసారు ఒకసారి. అయితే మహాత్ముడి కనుక, మళ్ళీ సాధకుడి కనుక ఆ కష్టాల నుంచి బయటకు వచ్చాను. కానీ ఎప్పటికైనా క్రోధం ప్రమాదకరమైనది. ఇప్పుడు కోపంతో ఉద్యోగం మారిస్తే నాకా నష్టం, కాలేజీకి ఈ నాలెంటోళ్ళు మూడు మంది దొరుకుతారు. ఎందుకంటే వాడు కావాల్సింది పండితులు ఎక్కర్లా, ఏదో పాఠం చెప్పేసి పిల్లల్ని ప్యాస్ చేసేవాడు, ప్యాస్ చేయించేవాడు చాలు. కానీ నేను అలాగదే, ఆ జీతం లేకపోతే చదువు కష్టమైపోతుంది కదా మరి నాకు. కానీ నా వెనకాతలు ఒక దివ్యశక్తి ఉండడం వల్ల నాకు ఎప్పటికప్పుడు రక్షకుడు కూడా లభించేవాడు, ఎంత భిక్ష లభించేది, మంచి విద్యని సంపాదించగలిగాం. ఇది అన్ని వేళలు అందరికీ సరిపోదు. ఇది దృష్టిలో పెట్టుకుని ఇక మీదటైనా క్రోధము నుంచి బయటపడండి. ఈ క్రోధం సర్వనాశనానికి మూలమవుతుంది, చివరికి తిండి లేకుండా చేస్తుంది మానవుణ్ణి. కాబట్టి క్రోధము మహాప్రమాదం అని ఇప్పుడు మనకు అర్థమైపోయింది. భగవద్గీత కూడా దీని గురించి ఏం చెప్పింది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక వస్తువును చూచిన వ్యక్తి ఈ వస్తువుని పదే పదే చూస్తాడు, అప్పుడు అది ధ్యానం అవుతుంది. దానికి ఉదాహరణగా తేలిగ్గా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక ఆయన కారు చూశాడు అనుకుందాం. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఒక కారు సంగతి తీసుకుందాం. ఒక వ్యక్తి అందంగా నీలంగా ఉన్న ఒక కారు చూశాడు. ఆహా, AP 37DA 13:19 నీలంగా ఉంది కారు, ముద్దుగా ఉంది కారు అని దాన్ని చూడగా చూడగా ఏమైంది, దాని మీద స్నేహం ఏర్పడింది. ముందు ఆ కారుని పదే పదే తలుచుకున్నాడు, ఆ తలుచుకోవడమే ధ్యానం అంటే. దానివల్ల ఏమైంది, ఈ కారుతో స్నేహం ఏర్పడింది. ఈ సంఘం వల్ల ఏమైంది స్నేహం వల్ల, ఈ కారు నాకు వచ్చేస్తే బాగుండనుకున్నాడు. గురువుగారి దగ్గర కారు నీలంగా ఉంది, చాలా బాగుంది, ఇది నాకు ఇచ్చేస్తే బాగుండనుకున్నాడు. ఆయన ఎలా ఇస్తాడు ఈ కారు, ఆయనకు అవసరం కదా, ఇవ్వలేదు పాపం. అప్పుడు ఏమైంది అనమాట, ఈ కారు కావాలనే కోరిక పెరిగిపోయింది. సాంగత్యం వల్ల కోరిక పెరిగింది. కోరిక తీరకపోతే ఏమవుతుందన్నమాట, ఛీ, ఒక్క కారు కొనుక్కోలేకపోయాను, ఎన్నాళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాను, ఒక కారు కొనుక్కోలేకపోయాను, ఒక్క కారు కొనుక్కోలేకపోయాను అని క్రోధానికి గురవుతాడు. ముందు వస్తువుని చూశాడు, ఆ వస్తువుని ధ్యానించాడు, దాని మీద సాంగత్యం స్నేహం ఏర్పడింది, స్నేహం వల్ల అది కావాలనే కోరిక వచ్చింది, కోరిక తీరకపోతే క్రోధం పెరిగింది, క్రోధం వల్ల సమ్మోహం కలుగుతుంది, అంటే తన తాను మర్చిపోతాడు అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, స్మృతి విభ్రమః, జ్ఞాపక శక్తి క్రమంగా తొలగిపోతుంది. జ్ఞాపక శక్తి నశిస్తే బుద్ధి అంటే తెలివి తగ్గిపోతుంది, బుద్ధి నశిస్తే సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి జ్ఞానులు ఎట్టి పరిస్థితులలో క్రోధానికి గురికారు, క్రోధం పొందరాదు. కానీ ఇప్పుడు మన ఇష్టం లేకుండానే, మన అదుపులు లేకుండానే క్రోధం పుడుతుంది, అప్పుడేం చెయ్యాలి, దానికి క్రోధ భైరవుణ్ణి ఉపాసించాలి. క్రోధ భైరవుణ్ణి ఎలా ఉపాసన చెయ్యాలో, ఆయన రూపం ఎలా ఉంటుందో చెప్పుకుందాం. క్రోధ భైరవుడు చాలా భీకరాకారంలో ఉంటాడు, ఎర్రబడిపోయి ఉంటుంది ఆయన ముఖం. మామూలుగా భైరవుడు నల్ల రూపంలో ఉంటాడు, ఇప్పుడు మాత్రం క్రోధ భైరవుడు ఎర్రని ముఖంతో ఉంటాడు. ఆయన కళ్ళు చింతరిప్పుల్లో ఎర్రగా ఉంటాయి, పెద్ద పెద్ద కోరలు ఉంటాయి, జుట్టు ఆకాశం మీద కలా ఎగిరిపోతున్నట్టుగా ఉంటుంది. యజ్ఞకుండం నుంచి అగ్నిజ్వాలలు ఎలా పైకి వస్తాయో ఆయన తల వెంట్రుకలు ఎలా ఉంటాయట, అగ్నిజ్వాలల వంటి తల వెంట్రుకలతో ఉంటాడు. భీకరాకారుడు, చాలా పెద్ద పొడవైన ఆకారంతో ఉంటాడు. అటువంటి ఆకారంతో ఉన్న ఒక విగ్రహాన్ని శిలతో కానీ లోహంతో కానీ తయారు చేసుకోండి. చాలాసార్లు చెప్పాను మీకు, విగ్రహమును మీరు తయారు చేయించుకోలేని పక్షంలో ఏదైనా ఒక శిలని పెట్టుకోండి, ఒక రూపం పెట్టుకోండి, ఆ రూపమే విగ్రహం అనుకోండి. అందులోకి క్రోధ భైరవుణ్ణి ఆహ్వానం చేయండి. ఈ క్రోధ భైరవుడే బ్రహ్మగారి శిరస్సు గిల్లి అవతల పారేసి దుష్ట శిక్షణ చేసిన వాడు. క్రోధ భైరవుడు మహాద్భుతమైన రూపంతో ఉంటాడు. ఈ క్రోధ భైరవుణ్ణి ఆవాహన చేసి ఆయన్ని ఆవు పాలతో ముందు అభిషేకించండి. ఆ తర్వాత పంచగవ్యం అంటే ఆవుకు సంబంధించినటువంటి 5 వస్తువులతో అభిషేకించాలి. గవ్యము అంటే ఆవు నుండి వచ్చినవి, ఆవు నుండి వచ్చే 5 వస్తువులను పంచ గవ్యము, 5 గోవులకు సంబంధించినవి అని అర్థం. ఎందుకు ఏమిటవి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నుంచి వచ్చే నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, ఈ 5 పంచగవ్యం అని పేరు. కొంచెం ఆవు మూత్రం ఒక గిన్నెలో పోయండి. ఈ గిన్నె ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాగిది అవ్వకూడదు. రాగి, ఇనుము, ఇత్తడి ఈ పాత్రలో ఎప్పుడు ఆవు మూత్రం పోయకూడదు. అయితే వెండి లేక బంగారం అయినా పర్వాలేదు, లేదా ఇంకేదైనా లోహం పర్వాలేదు, మట్టి పాత్ర మంచిది. ఎందుకంటే ఆవు మూత్రం పడితే రాగివి అందులో ఉన్నటువంటి ఆ కిలుమిందులో కలిసిపోతుందట, అందుకని ప్రమాదం. ఓ మట్టి మూకుడన్నా తీసుకోండి. మట్టి మూకుడులోకి ముందు మూత్రం, ఆ తర్వాత కొంచెం పేడ, ఆ తర్వాత పాలు, పెరుగు, నెయ్యి తీసుకుని బాగా రంగరించాలి. దీన్ని కాచాలి, కాస్తే మరీ మంచిదట. ఎర్రగా మరిగించిన తర్వాత ఈ పదార్థముతో భైరవుడి యొక్క మూర్తిని అభిషేకించండి. ఆ తర్వాత దీన్ని ఒక మళ్ళీ వేరే పాత్రలోకి తీసుకోండి. తర్వాత జలంతో, మంచినీళ్లతో, ముఖ్యంగా వీలుంటే గంగాజలం కానీ ఏదన్నా నదీ జలం కానీ అటువంటి జలాలతో అభిషేకించండి. ఆ తర్వాత శుద్ధి చెయ్యండి. శుద్ధి చేసిన తర్వాత పసుపు పచ్చని పువ్వులతో క్రోధభైరవుణ్ణి పూజించండి. పసుపు పచ్చని పువ్వులు క్రోధభైరవుడికి చాలా ఇష్టం. పసుపు పచ్చని పువ్వులు అంటే ఏమిటి? చామంతి పువ్వులు, బంతి పువ్వులు, గన్నేరు పువ్వులు, అందులో కూడా పసుపు పచ్చగన్నేరు అనమాట, పచ్చగన్నేరు, ఇలాంటి పువ్వులతో అష్టోత్తర శతనామములు చదువుతూ పూజించండి. ఆ తర్వాత ఏం చేస్తారు? మినుములు, మినప గుళ్ళు, బియ్యము కలిపి అన్నం వండండి. అందులో నెయ్యి బాగా వేయండి. నేతితో వండినటువంటి ఈ మినపన్నం మాషాన్నము అని పిలువబడుతుంది. అది మాషౌదనము అంటే మినుములతో తయారు చేసిన అన్నం అన్నమాట, చక్కని అన్నం. అందులో బాగా మెత్తగా ఉడికాక నెయ్యి ఎక్కువ పోయాలి. ఇంత బెల్లం ముక్క కూడా పైన పెట్టాలి. ఈ అన్నం నివేదన చేసి ఈ అన్నం 10 ప్రసాదంగా పెట్టండి. ఆ తర్వాత దీంతో పాటుగా పులిహార కూడా ఆయనకి చాలా ఇష్టం. హరిద్రాన్నయిక రసికుడు ఆయన. హరిద్రాన్నము అనగా పులిహార, దాన్ని నివేదన చేయండి. చేసి ఆయన ఎదురుగుండా కూర్చుని క్రోధ భైరవాయ నమః, ఒటుక భైరవాయ నమః, నగ్న భైరవాయ నమః, రురు భైరవాయ నమః అంటూ భైరవుడికి ఏ రూపాలు ఉన్నాయో ఆ రూపములన్నీ తలుచుకోండి. ఆ తర్వాత 2 చేతులు జోడించి, ప్రభు ప్రపంచ ప్రళయకాలంలో నువ్వు క్రోధం తెచ్చుకుంటావు, నీవు క్రోధం తెచ్చుకుంటే లోకానికి ఉపకారం జరుగుతుంది, కానీ మేము క్రోధం వల్ల ఇబ్బందుల పాలవుతున్నాం, క్రోధం వల్ల ఎన్నో రకాలైన సమస్యలు తెచ్చుకుంటున్నాం, క్రోధం వల్ల తపస్సు నశిస్తోంది, క్రోధం వల్ల ముక్తికి దూరం అయిపోతున్నాం. క్రోధం ఎక్కడ, ముక్తి ఎక్కువ, ముక్తి ఎక్కడ? ముక్తి పొందడానికి మా కోపం ప్రమాదం తెచ్చిపెడుతోంది, కోపం వల్ల మా భక్తి కూడా తొలగిపోతుంది. కాబట్టి దయతో మాలో ప్రవేశించి మా క్రోధమును మాకు లేకుండా చేయి, క్రోధం అదుపులో పెట్టుకునేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించాలి. ఎప్పుడు కాలభైరవుణ్ణి అష్టమి నాడు పూజించడం మంచిదన్నాను. అష్టమే కాకుండా అమావాస్య, ఆదివారము, బుధవారములు కూడా ఆయనకి ఇష్టం. అందులో ఆదివారం అష్టమి కానీ, ఆదివారం బుధవారం అష్టమి కానీ వచ్చినప్పుడు కనుక ఈ క్రోధభైరవుణ్ణి పూజిస్తే ఆ మనిషికి సకల శక్తులు వస్తాయి. అవసరమైనప్పుడు మాత్రమే కోపం తెచ్చుకుంటాడు, లేనప్పుడు కోపం లేకుండా అదుపులో పెట్టగలుగుతాడు. ఇలా 9 కానీ 18 వారాలు కానీ క్రోధభైరవుణ్ణి పూజిస్తే మనలో ఉన్న కోపం మన వశం అవుతుంది. కోపం లేకుండా ఉండడం కాదు అక్కడ, కోపం కావాలంటే తెచ్చుకోవాలి, లేనప్పుడు తెచ్చుకోకూడదు, అది క్రోధం దూరం అవడం అంటే. ఇప్పుడు రాముడికి కోపం లేదా ఉంది, కానీ ఎప్పుడు కోపగించడు. ఒకవేళ రాముడికే కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు. కస్య బిభ్యతి దేవాశ్చ చేత రోషస్య సంయుగే, ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారో అతడు రాముడు అంటే అన్నారు రామాయణంలో. భగవంతుడు కోపాన్ని లోపల దాచుకుంటాడు, ఒక అవసరం అయినప్పుడు తెచ్చుకుంటాడు. ఎల్లప్పుడూ కోపం తెచ్చుకునేవాడికి విలువ ఉండదు. రోజు పెళ్ళాన్ని నీ మొహం నీకేమొచ్చు అంటూ తిడితే ఆ పెళ్ళం పిచ్చాడండి అంటుంది చివరికి విసిగెత్తి. అదే ఎప్పుడు కోపగించకుండా హఠాత్తుగా భర్త కోపం ప్రదర్శిస్తే అప్పుడు బాబోయ్ ఎప్పుడు కోపగించని ఆయన కోపగించాడురా బాబు, అందువల్ల నేను ఏదో తప్పు చేసి ఉంటాను అనుకుని కాళ్ళు పట్టుకుని క్షమించండి అంటుంది ఆవిడ. రోజు పెళ్ళాన్ని నీ మొహం తగ్గలేకపోతూ ఇలాగ అలాగే తిడుతూ ఉంటే మా ఆయన పిచ్చాడండి కోపిస్తాడండి అని తుసుకుని తీసి పారేస్తుంది భార్య కూడా. కాబట్టి క్రోధం మన దగ్గర ఉండాలి, కానీ అత్యావశ్యక స్థితిలో మాత్రమే దాన్ని ప్రదర్శించాలి. తప్పుడు అస్సలు మాట్లాడకూడదు. అంతటి మహత్తర శక్తి క్రోధభైరవుడు మనకి ఇస్తాడు. అలా క్రోధభైరవుడిని మనం వీలున్నప్పుడల్లా 9 వారాలు కానీ, 9 అష్టములు కానీ, 9 ఆదివారాలు కానీ, ఆదివారం అష్టమి కలిసి వచ్చినప్పుడు కానీ మొత్తం మీద పూజ చేస్తే క్రోధభైరవుడు అనుగ్రహం కలుగుతుంది. అష్టసిద్ధులు మనకు లభిస్తాయి, మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి. ఇంకో రహస్యం చెప్పాలి, ఈ క్రోధభైరవుడిని ఉపాసన చేసిన వాళ్ళు ఎక్కడ ఉద్యోగంలో మాత్రం ఇబ్బందులు పొందరు. అందులో విదేశాలలో ఉన్నవాళ్ళు క్రోధభైరవుడిని ఒక్క ఆదివారమైనా ఒక్క అష్టమి నాడైనా పూజించగలిగితే వాళ్ళ యజమాని వాళ్ళు చెప్పిన మాట వింటాడు. అప్పుడు వాళ్ళ ఉద్యోగాలు తూతూ అని ఊడిపో, ఏ నీ దగ్గర ఉద్యోగం చేసేదో ఏంటో అని మనం రెచ్చిపోయామంటే ఆ ఉద్యోగం పోయి మన ఇంట్లోకి పోతా అని చెప్పి. కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళు ముఖ్యంగా ఈ క్రోధభైరవుడిని పూజిస్తే స్థిరమైన ఉద్యోగం పొందుతాడు, మంచి సంపదని పొందగలుగుతాడు. కాలభైరవుడిని భక్తితో పూజించండి. ఇంకోటి ఏంటంటే క్రోధభైరవుడి దగ్గర కూర్చుని కాశికాపురాతినాథ కాలభైరవం భజే అనే అష్టకం చదివితే యజమానులు వశమైపోతారటండి మనకి. కాబట్టి క్రోధభైరవుడిని తప్పక ఉపాసించండి. ఇంకొకటి, క్రోధభైరవుడి యొక్క ఉపాసన పగటిపూట కంటే రాత్రిపూట చేయటం మరీ మంచిది అన్నారు. అనగా ఉపాసన ఎలా ఉన్నా కనీసం క్రోధభైరవుడిని రాత్రిపూట తలుచుకోండి. అప్పుడు ఏమవుతుందన్నమాట, రాత్రి సుఖంగా నిద్ర లభిస్తుంది, శాంతంగా నిద్ర లభిస్తుంది, మనిషిలో ప్రశాంతమైన ఇంద్రియాలు చేరతాయి. దానివల్ల ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోతాడు, అనారోగ్యాలన్నీ దూరమైపోతాయి. అనారోగ్యమే మనిషిని చాలా బాధ పెడుతుంది, ఆరోగ్యం అన్నిటికంటే చాలా అవసరం. అంటే క్రోధభైరవుడు చెట్ట చివరికి మనకి ఇచ్చేది ఆరోగ్యం, కోపం లేకపోవడే గొప్ప ఆరోగ్యం. అనారోగ్యం తిరిగే కదా కోపం వచ్చేది, ఆరోగ్యం దెబ్బతింటుంది అంటేనే కోపం వస్తుంది, కోపం ఉంటే అనారోగ్యం వస్తుంది. అందుకే శరీరంలో ఒడిగిపోతుంది అనమాట అనారోగ్యవంతుడికి. ఇది దృష్టిలో పెట్టుకుని క్రోధభైరవుడిని తలుచుకోండి, ఆయన ఉపాసన చేయండి. మరిన్ని భైరవ విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం.